సూర్యుడు అస్తమిస్తున్న ఆ సమయంలో కొంచెం కొంచెంగా ఆకాశంలో నక్షత్రాలు కనబడ్డాయి. చంద్రుడు పైకి రావడం మొదలుపెట్టాడు. ఆ చంద్రుడు పైకి వస్తున్నప్పుడు దృశ్యం ఎలా ఉంది? దర్పిత తారాధిప పరిసర్పిత కిరణౌఘమిళిత సకల దిశంబై ఏర్పడి కమల భవాండము కర్పూరపు క్రోవి భంగి కనుపట్టెన్ రూప. తెల్లని కర్పూరాన్ని ఒక పిచ్చికారి గొట్టంలో పోసి ఆకాశమంతా వెదజల్లేసేటట్టు ఎవడో ఒక ఆయన. కర్పూరం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఇప్పుడు హారతి ఇచ్చేటప్పుడు చూశారు కదా, ఈ హారతి కర్పూరాన్ని రజన కింద చేసి ఈ రజని గొట్టంలో వేసి ఆకాశమంతా చల్లారట. ఆ కర్పూరపు రజను ఆకాశమంతా నిండిందా అన్నట్టుగా తెల్లని కిరణములతో సూర్యభగవానుడు అస్తమించగానే చంద్రుడు ఉదయించాడు. చంద్రుడి కిరణములు ఎలా ఉన్నాయి? కర్పూరపు క్రోవిలో ఉంది. అక్కడక్కడ నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు ముద్దహారతి కర్పూరంలో ఉంది. ఆకాశంలో చంద్రుడు ఆ విధంగా ఉదయించి కిరణములను వెదజల్లుతున్నాడు. ఇప్పుడు చంద్రుడు వచ్చాడు కదా. చంద్రుడు వస్తే కొందరికి ఆనందం, కొందరికి దుఃఖం. ఆయన ఎలా ఉన్నాడంటే ఆ సమయంలో ధైర్యంతో ఇంద్రియ నిగ్రహంతో ఉండే ఋషీశ్వరుల యొక్క మనోధైర్యాన్ని తొలగించడానికి మన్మధుడు కత్తి పట్టుకొచ్చాడా అన్నట్టుగా ఉన్నాడు. అంటే వెన్నెల రాగానే ఎంత గొప్ప ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడికైనా తెలియకుండానే స్త్రీ వ్యామోహం వస్తుంది. అందుకని వాళ్ళ ధైర్యాన్ని తొలగించడానికి, ఆ తీగని నరకడానికి, ధైర్యం అనేది తీగడానికి మదరుడు పట్టుకొచ్చిన కత్తిలో ఉన్నట్టు ఆయన. తొగలు సంతశిల్ల దొంగలు భీతిల్ల కడలి మిన్ను ముట్టి కడలు కొనగా పొడిచే సీతకరుడు జారచకోరక ప్రీతికరుడు జార భీతికరుడు భూరిచకోరక ప్రీతికరుడు జార భీతికరుడు. తొగలు సంతశిల్ల, తొగలు అంటే కలువు పువ్వులు. చంద్రుడు ఉదయించగానే కలువు పువ్వులు ఆనందంతో వికసిస్తాయి. అందుకని కలువులకి సంతోషం కలిగించాడు. తొగలకి, కలువులకి సంతోషం. ఇంకా భయం ఎవరికి? దొంగలు భీతిల్ల, దొంగలకి భయం. చీకట్లో అయితే దొంగతనం చేయొచ్చు కానీ వెన్నెల్లో దొరికిపోతారు. అందుకని దొంగలకు అస్సలు పొరపాటు కూడా చంద్రుడు అంటే ఇష్టం ఉండదు, వెన్నెల ఇష్టం ఉండదు. చీకటి రాత్రుల్లో అయితే దొంగతనం బాగా చేయొచ్చు ఎవరికి కనపడకుండా. అందుకని దొంగలు భయపడ్డారు ఈ వెన్నెల చూచి. కడలి ముట్టి మిన్ను కడలు కొనగా, సముద్రం చంద్రుడు రాగానే ఏమవుతుంది? పెద్ద పెట్టున ఘోషం చేస్తూ కెరటాలతో ఒడ్డుకొస్తుంది. కడలి ఉప్పొంగిపోయింది, సముద్రం ఉప్పొంగిపోయేలా చేశాడు ఆయన. పొడిచే శీతకరుడు, చల్లని కిరణములు కలిగిన చంద్రుడు ఉదయించాడు. భూరి చకోరక ప్రీతికరుడు, గొప్ప గొప్ప చకోర పక్షులకి ఆనందం కలిగిస్తాడు. జార భీతికరుడు, రహస్యంగా పరస్త్రీలతో తిరిగేవాడికి మాత్రం ఆయన భయం కలిగిస్తాడు. ఎందుకంటే పరస్త్రీలతో తిరిగితే దొరికిపోతాడు వెన్నెల్లో. పూర్వకాలంలో ఎవరైనా రహస్యంగా ఇలా జారులు తిరిగితే వాళ్ళకి మహారాజులు ఉరిశిక్ష వేసేవారు. అందుకని వెన్నెల రాత్రులు విడిచిపెట్టి చీకటి రాత్రుల్లోనే రహస్యంగా గొళ్ళ వెనకాల తిరిగేవారట వాడు. అటువంటి జారులకి భయం కలిగిస్తున్నాడు చంద్రుడు. కామతంత్ర టీక కలువల జోక కందర్పుడాక విటుల తల్విపోక చకిత చక్రవాక సంప్రీత జనలోక రాక వచ్చే మేలు రాక యొచ్చు. కామతంత్రానికి వ్యాఖ్యానం లాంటిది వెన్నెల. అంటే వెన్నెలలో ఉంటే ఎంతవాడికైనా కామతంత్రం తెలుస్తుంది. అందుకని కామతంత్రమునకు టేక, టేక అంటే చిన్న వ్యాఖ్యానం. కలువల జోక, కలువలకి మాత్రం ఆనందం కలిగిస్తోంది ఆ వెన్నెల. కందర్పు డాక, మన్మధుని యొక్క పాత్ర. వెన్నెల్లో మన్మధుడు మనల్ని ఆనందపరుస్తాడు గనక మదనుని యొక్క, కందర్పుని యొక్క, మన్మధుని యొక్క ఒక పెద్ద పాత్రల వలె ఉన్నది ఆ వెన్నెల రాత్రి. విటుల తాళ్ళనిపోక, విటులకి స్త్రీ సాంగత్యం కోరుకునే వారికి ధైర్యం తొలగిపోయింది ఆ వెన్నెల చూస్తే. ఎప్పుడెప్పుడు స్త్రీ సాంగత్యం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారన్నమాట. చకిత చక్రవాక, చక్రవాక పక్షులకి మాత్రం భయం. ఎందుకంటే చక్రవాక పక్షులు వెన్నెల్లో ఒక క్షణం ఉండలేవు, సూర్యుడు ఉంటేనే ఉంటాయి. అందుకని అవేమో భయపడిపోతున్నాయి. సంప్రీత జనలోక, ప్రజలందరికీ మాత్రం వెన్నెల రాత్రి ఆనందమే ఇస్తుంది. అటువంటి ఫాల్గుణ మాసంలో మదనుండి కూడా భస్మం చేసిన హోలీ పండగ ఆ రోజు. అటువంటి పరమ పవిత్రమైన వెన్నెల రాత్రి వచ్చింది. అందుకనే చిట్ట చివరి ఏమన్నారు? రాక వచ్చి మేలు రాక ఎగుచు. రాక అంటే చంద్రుడి వెన్నెలతో కూడిన రాత్రి. రాక అనే సంస్కృత శబ్దమునకు వెన్నెల రాత్రి, పూర్ణిమ రాత్రి. అది మేలు రాక, నిజంగా ఆనందాన్ని కలిగించే రాక ఆ రాక. అటువంటి రాకను చూచి ఆనందపడ్డారు వీళ్ళంతా. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, ఇక ఈ వెన్నెల్లో మనం బయట తిరగడం అంతగా బాగుండదు, ఇక్కడ ఎవరో ఒక పుణ్యాత్ముడు అరుగు మీద కూర్చుందాం అని ఖాళీగా ఉన్న అరుగు చేరారు. కానీ వీళ్ళు అక్కడికి చేరగానే ఇంటాయనకి ఆనందం కలిగి వెంటనే పాయసాన్నం పట్టుకొచ్చాడు. ఆరేయు గోపయుతులే క్షీరాన్నము గుడిచి. మహానుభావులకి ఎక్కడికి వెళ్ళే వేళకి అన్నం రాకుండా ఉంటుందా? అంతటి పరమాత్ముడు పిల్లలతో వస్తే పస్తులు పెడతారా? ఆ ఇంటి ఆయన ఎవరో రహస్యంగా వచ్చి మళ్ళీ కౌసుడికి చెప్పకండి అని మంచి జీడిపప్పులు కిస్మిస్లు వేసినటువంటి అపూర్వమైన అద్భుతమైన పాయసాన్నం పెట్టాడు. ఆ ఆవుపాలతో తయారు చేసిన అన్నం సుఖంగా తిన్నారు. రాత్రిపూట ఆవుపాలతో తయారు చేసిన అన్నం తింటే ఆరోగ్యం గుర్తుపెట్టుకోండి. వృద్ధార్కః హోమధూమశ్చ బాలా స్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్నభుక్తిశ్చ ఆయుర్వృద్ధిర్ దినే దినే. మనకు ఆయుర్దాయం పెరగాలంటే ఏం చెయ్యాలి? రోజు రోజుకి మనకి ఇంకా ఆయువు పెరగాలి. ఆయువు పెరగడమే కాదు, ఆరోగ్యంగా బతకాలంటే ఏం చెయ్యాలో ఇందులో చరకుడు చెప్పాడు. నాయనలారా, మీకు ఆయువు పెరగాలా, ఆరోగ్యంగా ఉండాలా, అయితే నేను చెప్పిన పని చెయ్యండి. అందులో మొదటిది ఏమిటి? అస్తమిస్తున్న సూర్యుడిని చూడండి, అంటే సూర్యాస్తమయ సమయంలో బయట నడవండి. అస్తమిస్తున్న సూర్యుడి కిరణములు పైత్యము తొలగించి మన నెత్తి మీద ఆ కిరణములు పడి బుద్ధిని జ్ఞానాన్ని జీర్ణశక్తిని పెంచుతాయి. అందుకే సాయంకాలం పూట ఆటలాడుకుంటే ఈ చెమటతో కూడిన శరీరం మీద సూర్యకిరణములు పడితే డి విటమిన్ లోపల గడుతుంది, అప్పుడు తెల్లమచ్చలు రావు, ఆరోగ్యం బాగుంటుంది. తెల్లమచ్చలు కదా పెద్ద వైద్యం తెలిసిన మీకు. అందువల్ల సాయంత్రము సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ కిరణములలో తిరిగితే నడిస్తే మనకి రోజు రోజుకి ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. అందుకని వృద్ధార్కః అస్తమిస్తున్న సూర్యుడిని చూడండి. హోమధూమశ్చ యజ్ఞం చేస్తున్నప్పుడు బాగా పొగ లేవాలి. పొగ లేకపోతే ఆ యజ్ఞంలో లోపం ఉన్నట్టు అనమాట. ఒక్క పూర్ణాహుతి సమయంలో తప్ప తక్కిన వేళలో బాగా పొగ లేవాలి. ఆ పొగని మనం పీల్చాలి. పీలిస్తే ఆస్మా పేషెంట్కి ఆస్మా పోతుంది, లోపల ఉన్న కొన్ని రోగాలు తొలగిపోతాయి, ముక్కులు బాగుపడతాయి, ఆరోగ్యం పెరుగుతుంది, ఆయువు పెరుగుతుంది. కాబట్టి హోమధూమాన్ని పీల్చండి. బాలా స్త్రీ అంటే వయస్సులో చిన్న స్త్రీని పెళ్లి చేసుకోవాలి. నాకంటే మా ఆవిడకి 5 ఏళ్ళు పెద్దదండి అని పెళ్లి చేసుకుంటే ఆయుర్దయం నశిస్తుంది, రోగాలు వస్తాయి. అందుకని శాస్త్రం ఏం చెబుతున్నదంటే బాలా స్త్రీ తనకంటే కనీసం 1-2 ఏళ్ళో 3 ఏళ్ళో చిన్నదైన పిల్లని పెళ్లి చేసుకోవాలి. మరీ బొత్తిగా 25 ఏళ్ళు తేడా ఉంటే బాగుండదు. కానీ ఎందుకంటే ఆ మధ్యన ఒక ఆయన నాతో పాటు యాత్రకు వచ్చేవాడు, వచ్చినప్పుడల్లా గురువుగారు ఈవిడ మా ఆవిడండు అనేవాడు. ఎందుకంటే ఆవిడ చూడడానికి మనవరాల్లో ఉండేది. ఎక్కడ ఎవరన్నా మీ మనవరాలని మీ కూతురే అంటారేమో అని ఎందుకు వచ్చింది గొడవని ముందే రాగానే ఏముండదు నన్ను అడక్కండి, ఈవిడ షీఈస్ మై ఓన్ వైఫ్ అనేవాడు. ఏం చేస్తాం ఆయన వైఫ్ అది, అంత మరీ తేడా ఉండకూడదు. కానీ శాస్త్ర ప్రకారం 4 ఏళ్ళు 3 ఏళ్ళు మొత్తం మీద తనకంటే వయస్సులో భార్య చిన్నదయ్య ఉండాలి. అందుకని బాలా స్త్రీ. నిర్మలోదకం నీళ్ళు ఎప్పుడు మంచి నీళ్లు తాగాలి, నిర్మలమైన నీళ్లు తాగాలి, మురికి నీళ్లు తాగకూడదు. అందుకేగా మనం పూర్వం ఎవడైనా నీళ్లు ఖర్చు పెట్టినట్టుగా డబ్బు ఖర్చు పెడితే ఒరే డబ్బు మంచి నీళ్ళల్లో ఖర్చు పెడుతున్నావు అనేవారు, ఇప్పుడు నీళ్ల కోసమే ఖర్చు పెడుతున్నాం. చివరికి మంచినీళ్ళు తాగకపోతే ఆరోగ్యంగా ఉండలేం కనుక. కాబట్టి మంచినీరు తాగాలి, మినరల్ వాటర్ తాగాలి, మంచినీరు శుభ్రమైన నీరు తాగాలి, అప్పుడు ఆయుర్వృద్ధి అవుతుంది. రాత్రి క్షీర అన్న భుక్తిశ్చ, రాత్రిపూట పాలతో వండిన అన్నమే తినాలి. పెరుగు అన్నం తినకూడదు రాత్రిపూట. ఒకవేళ పెరుగు తప్ప పాలు దొరకకపోతే ఆ పెరుగుని చిలికి మజ్జిగ చేసుకుని తాగండి అన్నారు. నీళ్ల మజ్జిగతో తినాలి రాత్రిపూట. అందుకే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే మా కమిటీ వారు చక్కగా మీకోసం పెరుగు కాకుండా అలాంటి మజ్జిగ ఇస్తున్నారు. అసలు కారణం అది, అంతేగాని మీ మీద ప్రేమ లేక కాదు, ఆ మాత్రం పెరుగు ఇవ్వలేక కాదు. కానీ మీ ఆరోగ్యం మాకు ముఖ్యం గనక, భవిష్యత్తులో ఎన్నో యాత్రలు చేయాలి గనక రాత్రిపూట పెరుగు పొరపాటు కూడా పెరుగున్న తినకూడదట. క్షీరాన్నమే తినాలి, లేదా నీళ్ల మధ్య పోసుకోవాలి. రోజు రాత్రిపూట పాలతో వండిన అన్నం తింటే ఆయుర్వృద్ధిని తినే తినే. ఇంకో శ్లోకం చెప్పాడు వెంటనే అక్కడ ఏమని, నాయనలారా బాలార్కః ఉదయిస్తున్న సూర్యుడి కిరణములలో తిరిగారా పైచ వచ్చి ఆరోగ్యం తగ్గిపోతుంది. కాబట్టి బాలార్కుడు పనికిరాడు. ఉదయిస్తున్న సూర్యుడి కిరణములు మంచివి కావు. చలికాలంలో ఆ ఎండలో పొద్దుటిపూట ఉంటే కళ్ళు తిరిగి పైచం వస్తుందనే పూర్వం ఒరే ఎండలో తిరగకుండా పొద్దుటిపూట అనేవారు. అది మంచిది కాదు, ఆయువుని నాశనం చేస్తుంది. ప్రేత ధూమశ్చ, శవాన్ని తగలబెడుతున్నప్పుడు వచ్చే పొగ ఉంటుందే అది అని పీల్చారా ఆయువు తగ్గిపోయినట్టే. కాబట్టి ప్రేత ధూమం పీల్చకూడదు. వృద్ధా స్త్రీ అంటే తనకంటే వయస్సులో పెద్దదైన స్త్రీని పెళ్లి చేసుకుంటే కూడా దానివల్ల వీడికి ఆరోగ్యం పోతుంది. అందుకని వృద్ధా స్త్రీ. పల్వలోదకం, పల్వలోదకం అంటే మురికి నీటి గుంటల్లో నీరు.
ఓ చోట వర్షం పడి నీరు కొంట ఏర్పడిందంటే ఆ నిలవ నీరు తాగామంటే మనకు తెలియకుండానే అనారోగ్యం రాదు మరి. అందువల్ల పల్వలోదకం పనికిరాదు. రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ, రాత్రిపూట పెరుగన్నం తిన్నారంటే ఆయుష్క్షేణం దినే దినే, ఆయువు రోజు రోజుకి తగ్గుతుంది. ఇది లోకానికి చెప్పడం కోసమే వ్యాసుడు ప్రత్యేకంగా క్షీరాన్నము తిన్నాడని చెప్పాడు ఆయన. ఊరికే సరదాగా రాశాడు. అలాగే అసలు మనకి తెలియక అడుగుతున్నాను, అన్నాలు ఎందుకు వర్ణించాలి ఆయన అంటే పిచ్చివాళ్ళలారా, ఆహారం పరబ్రహ్మం. ఏ ఆహారం తినాలో, ఏ ఆహారాన్ని ఎలా వర్ణించాలో, ఎప్పుడు ఏం చెయ్యాలో ఇవి తెలుసుకోండి, అప్పుడు మీకు మోక్షం వస్తుంది. అన్నమును వర్ణించని కావ్యం ఉందో చూడండి మీరు ఒకసారి. రామాయణంలో భరద్వాజుడు ఇచ్చిన విందు వర్ణించాడు. తెలియక చాలామంది ఏంటండి ఎంతసేపు పిండి వంటల గురించి చెప్పుకుంటున్నారు అనుకుంటాడు. అలా అనుకున్నవాడు ఉట్టి పిచ్చివాడు మూర్ఖుడని చెప్పాడు వాల్మీకి మహర్షి. ఎందుకంటే అసలు బతికేదే అన్నం మీద. అందుకని ప్రత్యేకంగా నొక్కి గోపాలకులతో కలిసి క్షీరాన్నం కుడిచి మది కంసారంభ మెరిగి కంసుడి గురించి తెలుసు కనుక రాత్రిపూట నిద్రలో ఉన్న పిల్లల్ని ఎక్కడ చంపుతాడు అని తాము నిద్రపోకుండా బలరామకృష్ణులు ఆ పిల్లల్ని కాపాడుకున్నారు. క్రమంగా తెల్లవారింది. తెల్లవారుతూ ఉండగా ఆ సమయంలో ఎలా ఉంది, తూర్పు దిక్కున సూర్యుడు ఎర్రగా రావడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఇంకా కొన్ని నక్షత్రాలు పైనున్నాయి, నక్షత్రములు పైనున్నాయి కానీ సూర్యుడు వస్తున్నాడు. అంటే ఈ ఎర్రని సూర్యకిరణములతో ఆ తెల్లని నక్షత్రములు ఎలా ఉన్నాయో తెలుసా, అరుణ హరి నఖర విదళిత, అరుణ హరి నఖర విదళిత గురు తిమిరేంద్ర కుంభకోట వినిర్ముక్త రౌధిర మౌక్తికముల క్రియ సురపతి దిశ కెంపుతోడ చుక్కలు మెరసెన్, సురపతి దిశ కెంపుతోడ చుక్కలు మెరసెన్. తూర్పు దిక్కున నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల మీద అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి ఎర్ర కిరణములు పడ్డాయి. ఆ ఎర్రని కిరణములతో కూడిన నక్షత్రములు కూడా ఎర్రగా మెరిసిపోతున్నాయి. అది చూడడానికి ఎలా ఉంది, ఒక ఎర్రని సింహం, అరుణుడు అనే సింహం. తూర్పు దిక్కున ఎర్రగా ఉదయిస్తున్న సూర్యుడి యొక్క కిరణాలని అరుణ కిరణాలు అంటారుగా. ఆ అరుణవర్ణం అనేటటువంటి ఒక సింహం చీకటి అనే ఏనుగు మీద పడి ఆ ఏనుగు కుంభస్థలం చీల్చింది. చీకటి ఏనుగు, ఆ ఏనుగు కుంభస్థలాన్ని సింహం చీల్చింది. ఆ సింహం ఎవరు, ఎర్రని కిరణములు అనేటటువంటి సింహం. అది చేల్చగానే ఈ ఏనుక్కి కుంభస్థలం దగ్గర ముత్యములు ఉంటాయి. ఆ ముత్యాలు బయటకు వచ్చాయి. కానీ ముత్యాలతో పాటు కుంభస్థలం మీద ఇంకా ఏముంటుంది, మాంసం రక్తం ఉంటుంది. రక్తముతో పాటు ఏనుగు కుంభస్థలంలోని ముత్యములు ఆకాశమంతా వెదజల్లబడ్డాయా అన్నట్టుగా ఎర్రని కిరణములతో ఎర్రని చుక్కలు కనబడ్డాయన్నమాట. ఈ విధంగా ఏనుగుని చీల్చిన సింహము యొక్క పరాక్రమాన్ని ఇందులో వర్ణించారు. అరుణవర్ణమే సింహం, చీకటియే ఏనుగు, ఏనుగు కుంభస్థలంలో నుంచి వచ్చిన ముత్యములే నక్షత్రాలు. ఈ ఏనుగు కుంభస్థలంలో ఉన్న రక్తంతో కూడిన ముత్యములు కాబట్టి ఎర్రని కిరణములతో ఆ నక్షత్రాలు ఎర్రగా కనపడుతున్నాయి. అలా అక్కడక్కడక్కడక్కడ వెదజల్లబడినట్టుగా చుక్కలు కనపడుతున్నాయి. తూర్పు దిక్కున కెంపు రంగులో మెరుస్తున్నాయి ఆ చుక్కలు. ఆ సమయంలో శచీదేవి తన కొడుకుని పిలిచి వాడిని ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టి ఆడుకోవడానికి ఉయ్యాల తొట్టికి ఎర్రని బంతి కట్టినట్టుగా తూర్పు దిక్కున సూర్యబింబం ఎర్రగా ఉదయించిందిట. ఎప్పుడు ఇంద్రుడి భార్య శచీదేవి ఏం చేస్తుందంటే వాళ్ళ అబ్బాయి అల్లరి చేసినప్పుడు చిన్నప్పుడు ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టి ఏడవకరాని ఆడుకోవడానికి ఎర్రని బంతి కట్టేదిట. ఆ ఎర్రని బంతిలో ఉన్నాడు తూర్పు దిక్కున ఎవరు, సూర్యుడు. తూర్పు దిక్కుకి అధిపతి ఎవరు, ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడి భార్య అక్కడ చేరి తూర్పు దిక్కున ఉన్న సూర్యుడిని ఏదో ఉయ్యాల తొట్టికి తన కొడుకు ఆడుకోవడానికి కట్టిన బంతిలాగా కనపడుతున్నాడు అనమాట ఎర్రగా. క్రమంగా ఏమైంది, విచ్చం విచ్చుకోవడం మొదలుపెట్టాయి. ఏమిటి, చీకట్లు విచ్చన్ చీకటులు, చీకట్లు విచ్చుకున్నాయి. తామర పువ్వులు వికసించాయి. ఆ సమయంలో వికసిస్తున్న తామర పువ్వుల మీద పడుతున్న ఎర్రని సూర్యకిరణములు ఎలా ఉన్నాయో తెలుసా, ఒక ఆవిడ కుంకం నీరు బాగా బకెట్లలో కలిపి ఆ బకెట్లో ఉన్న కుంకము నీరుని ఈ పిచ్చిగారి బట్టల్లో పోసి ఆకాశం మీద కుంకం నీరు జల్లుతున్నట్టుగా ఉందిట. ఏం అద్భుతమైన వర్ణనండి, ఆ ఎర్రని కిరణాలు చూడడానికి ఎలా ఉందంటే కుంకము నీరు జల్లినట్టుగా ఉందిట. సంకాశితో ఉదయాచల పంకేరుహ గర్భ భాండ పవన దిశ మిళితం వై కుంకుమ సలిలంపు క్రోవి కొమరున మిగిలన్. కుంకుమ నీరు జల్లుతున్నట్టుగా మీరు ఒకసారి చూడండి, నేలంతా కుంకం నీరు పోస్తే ఎలా ఉంటుంది, అలా ఆకాశం అంతా ఎర్రని కిరణాలు పడ్డాయి. ఆడవాళ్ళు కుంకుమ నీరు జల్లినట్టుగా ఉందన్నమాట గొట్టాల్లోంచి. ఇప్పుడు అప్పుడప్పుడు మనం హోలీ పండుగ నాడు ఏం చేస్తాం, నేతులు రంగులు తొలుకోవడంలో గొట్టం నుంచి ఆ పిచ్చికారి గొట్టాల నుంచి కుంకుమ పోసినట్టు ఉందన్నమాట. తామర పువ్వులు బాగా విచ్చుకున్నాయి, చల్లని గాడుపులు క్రమంగా లోకల్లో వ్యాపించడం మొదలుపెట్టాయి. తామర పువ్వులు వికసించగానే రాత్రంతా అందులో ఇరుక్కుపోయిన తుమ్మెదలు, అమ్మయ్య ఈ తామర పువ్వు విచ్చుకుందిరే చెరసాలలోంచి బయటకు వచ్చాం అని మళ్ళీ బయటకు వచ్చి ఝంకారాలు చేయడం మొదలుపెట్టాయి. మహానుభావులైనటువంటి సంధ్యావందనం చేసే ఋషులంతా సముద్రాల దగ్గర నదుల దగ్గర చేరి స్నానం చేసి రెండు చేతులు జోడించి నీళ్లు విడిచిపెట్టడం మొదలుపెట్టారు. సుందర సంధ్యావందన విప్రార్థ్యతో యవజ్రహతోద్యన్మందేహాసుర రక్త చందము క్రియ కెంపుసం పెసగన సరే అపరదిశన్. సాయంకాలం సంధ్యావందనం చేసేటటువంటి విప్రులు నీళ్లు విడిచిపెట్టారు. ఈ నీళ్లు వజ్రాయుధమై మందేహులనే రాక్షసుల్ని కొట్టింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, ఆకాశంలో సూర్యుణ్ణి ఉదయం పూట, మధ్యాహ్నం పూట, మళ్ళీ సాయంత్రం పూట కొంతమంది రాక్షసులు పట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి చావు లేదు. వాళ్ళ పేరేమిటి? మందేహులు, మందేహ అసురులు, మందేహాసురులు. ఈ రాక్షసులకి బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు, మీరు సూర్యుడిని పట్టుకుంటారు కానీ మిమ్మల్ని ఎవరూ చంపలేదని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారట, సరిగ్గా సూర్యుడు ఉదయించేటప్పుడు మళ్ళీ మిట్ట మధ్యాహ్నం 12 మళ్ళీ సాయంత్రం పూట సూర్యుడిని పట్టుకుంటారు. అప్పుడు సూర్యుడు అందులోంచి బయటకు వచ్చాడా లోకాలన్నీ హాయిగా ఉంటాయి. సూర్యుడు సరిగ్గా బయటికి రాకపోతే లోకాలకి క్రమంగా ఏమవుతుందన్నమాట, భయంకరమైన వేడి పెరిగిపోయి వర్షములు కురవక ప్రకృతి నాశనమై వరదలు వచ్చి హఠాత్తుగా సునామీలు వచ్చి లోకం నాశనం అవుతుంది. ఇప్పుడు లోకం నాశనం అవ్వకుండా మందేహుల నుంచి సూర్యుడు బయటపడి లోకానికి సక్రమంగా వర్షాదులు ఇచ్చి రక్షించాలంటే ఏం చెయ్యాలి? సంధ్యావందన అర్హత కలిగిన వాళ్ళంతా వేళ తప్పకుండా సంధ్యావందనం చెయ్యాలి. అప్పుడేం జరుగుతుంది, వీడు 3 నీళ్లు సంధ్యావందన సమయంలో గాయత్రీ మంత్రపూర్వకంగా విడిచిపెట్టగానే ఈ నీళ్లు వజ్రాయుధంగా మారిపోయి గట్టిగా అయిపోయి సూర్యుడిని పట్టుకున్న ఆ రాక్షసుని నడుం పగలగొడతాయట. వెంటనే వాళ్ళు సూర్యుడు వదిలి పక్కకి తప్పుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం పట్టుకుంటారు, మళ్ళీ వీడు ఏం చేయాలి, నీళ్ళు ఇవ్వాలి. ఈ నీళ్ళు ఏమవుతాయనమాట, గాయత్రీ మంత్రపూర్వకంగా మనం విడిచిపెట్టే అర్ఘ్యం వాళ్ళని మళ్ళీ నడుములు విరగొడతాయి, మళ్ళీ వాళ్ళు తప్పుకుంటారు, మళ్ళీ సాయంత్రం కూడా అంతే. అందుకని తప్పక మనం 3 సంధ్యావందనం చేస్తే ఈ నీళ్లు వజ్రంగా మారి గట్టిగా మారి ఆ మందేహులను సూర్యుడిని పట్టుకొనివ్వకుండా పక్కకు గెంటుతాయి. అప్పుడు లోకం క్షేమంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎందుకు ఇంత క్షేమం లేకుండా క్షామంతో ఉంటున్నాం అంటే, ఒక్కడు సక్రమంగా సంధ్యావందనం చేస్తున్నామే వాడు, కొద్ది మందిని మహాత్ముల్ని పక్కన పెడితే ఎక్కువ మంది వేళకి 3 కాదు కదా, 1 కూడా సంధ్యావందనం చేయటంలా. 6 సూర్యుడు ఉదయిస్తే ఆ సమయంలో మాని 8 చేస్తాడు ఒకడు, 10 చేస్తాడు ఒకడు, అసలు సంధ్యావందనం లేదు, సంధ్యా అని ఎవడికి దండం పెడతాడు తప్ప. దీనివల్ల ఏమవుతుంది, ఆ వజ్రాయుధంలాగా మారి మందేహుల్ని తొలగించవలసిన అర్ఘ్యజలం సూర్యుడికి అందడంలా అందకపోవడం వల్ల సూర్యుడు చేయవలసిన పని చేయలేకపోతున్నాడు. దాంతో లోకమంతా క్షేమం పోయి క్షామం ఏర్పడుతుంది. కాబట్టి మనం రోజు సంధ్యావందనం చెయ్యాలి. ఆకాశంలో సూర్యుడు అస్తమించేటప్పుడు ఉదయించేటప్పుడు ఎర్రని కిరణాలు వస్తాయే, ఆ కిరణాలు ఎలా ఉన్నాయట చూడడానికి మహానుభావులైన బ్రాహ్మణోత్తములు సంధ్యావందనం చేశారు, వాళ్ళు అర్ఘ్యం విడిచిపెట్టారు, ఈ అర్ఘ్యజలం వజ్రాయుధంగా మారింది, మారి రాక్షసుల్ని కొట్టింది, అప్పుడు ఆ రాక్షసుల శరీరం మీద నుంచి వచ్చిన రక్తం పడిందా అన్నట్టుగా అపరదిశ, అపరదిశ అనడం ద్వారా మీకు అర్థమైందా, అపరకర్మ దేనికి వాడతాం, చావుకి. ఆ రాక్షసుల రక్తం పశ్చిమ దిక్కులో పడిందిట, ఆ పశ్చిమ దిక్కులో పడితే అది ఎర్రగా మారిందిట. అలా ఉందిట సాయంకాలం సూర్యుడి కిరణాలు, మళ్ళీ ఉదయం పూట సూర్యుడి కిరణాలు అలా ఉన్నాయి. ఈ విధంగా విప్రుల యొక్క అర్ఘ్యమనేటటువంటి వజ్రము దెబ్బతిన్న మందేహుల శరీరము నుండి వచ్చిన రక్తము వలె ఉన్నవి దిక్కులు. ఉదయిస్తున్న సూర్యుడి కిరణములు, అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు ఎర్రగా ఉన్నవి, రక్తంలో అనిపిస్తున్నాయి అన్నాడే. ఎంత ఏం అపూర్వమైన వర్ణనలవి. క్రమంగా స్నానాలు చేసి నిత్యకృత్యాలు తీర్చుకొని మంచి బట్టలు కట్టుకొని బలరామకృష్ణులు పిల్లలతో కలిసి, పిల్లలారా మీరు ముందు వెళ్ళిపోండి సభకి, అది పెద్ద ప్రాంగణం, రంగస్థలం. రంగస్థలం అంటే ఏమిటి, స్టేడియం అన్నమాట. చుట్టూతో కూర్చోడానికి అలా మెట్లు మెట్లు కింద ఉంటాయి, అక్కడికి పండి మీరు. సింహాసనం మీద కంసుడు కూర్చుంటాడు, మేము వెనక వస్తాం మీరు ముందు పండి అని బలరామకృష్ణులు పిల్లల్ని పంపించి వెనక బయలుదేరారు.